ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామాన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ప్రభు నామంలో మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రతి రాత్రి మన కుటుంబాలుగా మనం కూడుకుని కొంతసేపు దేవుని వాక్యాన్ని విని మరలా ప్రార్థన చేసుకునే అవకాశాలు, కుటుంబంగా మనం ప్రభు సన్నిధిలో కనబడే ఈ శుభగడియలు, ఈ క్లిష్టమైన సమయాల్లో ప్రభు మనకిచ్చాడు అని మనం గుర్తించి మన చుట్టూ ఉన్న కీడు లోపల నుంచి ఒక మేలును వెతుక్కోవడానికి ప్రభు మనకు కృప చూపుతా వచ్చారు. అందుకే నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. గతించిన రాత్రితో రూతు గ్రంథపు ధ్యానాలు ముగించబడ్డాయి. ఈ రోజు నుంచి మరికొద్ది రోజుల వరకు నూతన నిబంధన ఆత్మల సంపాదకులను గురించి నేను కొన్ని తలపులు మీ ముందు తీసుకురావాలి అని కలుస్తా ఉన్నా. న్యూ టెస్టమెంట్ సోల్ విన్నర్స్, నూతన నిబంధన ఆత్మల సంపాదకులు అనే శీర్షికలో కొన్ని వర్తమానాలు మనం వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. సరే, ఈరోజు మన ధ్యానం కొరకు బైబిల్లోంచి ఒక్క వచనాన్ని చదువుకుని మనం మన ధ్యానాన్ని ఆరంభించుదాం. యోహాను సువార్త 5:35 అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. రూతు గ్రంథపు ధ్యానాల్లో మీరు మాకు అనేక విషయాలు నేర్పించుచూ వచ్చినారు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఏమైతే మేము నేర్చుకున్నామో అది మా బ్రతుకులో అన్వయించుకుని మార్పునుంది మేము నీ కొరకు ఉపయోగపడినట్లుగా మీరే కృపాకార్యం చేయమని, ఈ భయంకరమైన ప్రతికూలమైన సమయాలలో నీ వాక్యం మాకిస్తున్న ఆదరణ ధైర్యం నిబ్బరాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ, నూతన నిబంధన ఆత్మల సంపాదకులను గురించి మేము కొన్ని దినాలు ధ్యానం చేయాలని ఆశిస్తా ఉన్నాము. మీ నడిపింపివ్వండి, నేర్పించండి. ప్రభు నామంలో స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రభు నందు ప్రియ స్నేహితులారా, నేను చదివిన వచనమును బట్టి మీరిప్పటికే మీరు గమనించి ఉండొచ్చు నేను ఎవరి గురించి మీతో పంచుకోవాలని ఆశిస్తా ఉన్నాను. అది మరి ఎవరో కాదు, బాప్తిస్మమిచ్చు యోహాను. నూతన నిబంధనలో ఆత్మల సంపాదన అనే పనికి అతనే మార్గదర్శి, అతనే మొట్టమొదటి వాడు అని చెప్పక తప్పదు. ఆయన తరువాతే మరెవరైనా, ఆయనే మొట్టమొదటి వాడు అనే విషయం మనము ఎరుగుదాం. కనుక ఆయన జీవితంలో మంచి ఆత్మల సంపాదకునిగా అతను ఎలాంటి అనుభవాల గుండా అతను ప్రయాణం చేశాడో అది చెప్పక మునుపు ఒక 6 సంఘటనలు నేను నేపథ్యంగా, బ్యాక్గ్రౌండ్ గా నేను మీకు చెప్పాలి అని తలుస్తా ఉన్నాను. అందులో మొట్టమొదటి మాట లూకా సువార్త 1:5 5-6 వచనాల ప్రకారం చూడండి. ఒక అనుభవం మనం గమనిస్తాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలను ఒకటే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొలుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేవి. ఈ 2 వచనాలు బాప్తిస్మమిచ్చు యోహాను విషయంలో మనకు ఏమని తెలియచేస్తున్నాయనంటే, ఆయన దైవిక తల్లిదండ్రులు కలిగిన వాడు అని మనకు అర్థమవుతుంది. ఇద్దరు కూడా చాలా దైవికమైన వారే. ఇద్దరు లేవియ కుటుంబానికి చెందిన వారు, యాజకత్వపు కుటుంబంలో పెరిగినటువంటి వారు. అలాగనే ప్రియులారా, వీళ్ళు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో తమ మట్టుకు తాము అన్ని విషయాలలో ఆధ్యాత్మికంగా చాలా బాగా ఉన్నటువంటి వారే. కాబట్టి గాడ్లీ పేరెంట్స్, దైవికమైన తల్లిదండ్రులు కలిగిన ఒక వ్యక్తిగా మన బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క నేపథ్యాన్ని మనం చూస్తాం. 2 సంఘటన చెప్పాను చూడండి, 7 వచనం మీ కొరకు చదువుతున్నాను. లూకా సువార్త 1:7 ఎలిజబెత్ గొడ్రాలు అయినందున వారికి పిల్లలు లేకపోయేది, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులు అయిరి అని చదువుతా. ఈ వచనం మనకేమి నేర్పిస్తుంది అంటే, యోహాను ఎవరికి పుట్టాడు అంటే వృద్ధులకు పుట్టాడు. యోహాను ఎవరికి జన్మించినాడంటే ఒక గొడ్రాలకు పుట్టాడు. అందుకనే యోహాను యొక్క పుట్టుక అది సూపర్ నార్మల్ బర్త్ అని చెప్పొచ్చు. అది ఒక అసాధారణమైన పుట్టుకే అని మనం నేపథ్యాన్ని బట్టి మనం ఒప్పుకోక తప్పది ప్రియులారా. ఇది ఒక అనుభవం, ఇది కూడా మీ మనసులో ఉంచండి. రెండు, మూడవ సంగతి చెప్తాను చూడండి. అదే లూకాసు వార్త మొదటి అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యపానమైనను త్రాగక తన తల్లిదండ్రులకు లేక తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అని మనం చదువుతాం. పిల్లలు యేసు ప్రభు తరువాత పుట్టుకు నుంచే పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి వాడు బాప్తిసమిచ్చి యోహాను తప్ప మరొకడెవడూ ఈ ప్రపంచంలో లేడు ప్రియులారా. అందుకనే ఆయన స్పిరిట్ ఫిల్డ్ మ్యాన్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. పుట్టుకతోనే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు. ఇది కూడా చాలా గొప్ప అనుభవమే. ఇది మనం గమనించాల్సిన ప్రియులారా మూడవ సంగతి. నాలుగో సంగతి చదువుతాను చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 27వ వచనం ఇలా వ్రాసి ఉంది. లూకాసు వార్త 7వ అధ్యాయం 27వ వచనంలో, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని రాసి ఉంది. లూకా 7:27 ప్రకారం ఈ బాప్తిసమిచ్చి యోహాను ఎవరు అంటే, క్రీస్తు ఆగమన దూత, అనగా క్రీస్తు వస్తున్నాడు అని ముందుగా చెప్పవలసినటువంటి ఒక హెరాల్డ్, ఒక ఆగమన దూతగా ఉన్నవాడు అని మనకు అర్థమవుతుంది. సరే, ఆయనను గురించి ప్రియులారా మరో సంగతి జ్ఞాపకం చేయగోరుతున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. ఇలా వ్రాసి ఉంది 11వ అధ్యాయం ప్రియులారా 9వ వచనం చదువుతున్నాను. ఈ మాట మీరు దయతో గమనించాలని నేను కోరుతున్నాను. 11వ అధ్యాయం 9వ వచనం కంటే పై వచనాల్లోనే బాగుంటుంది చూడండి. 2వ వచనం, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబో వాడవు నీవేనా, మేము మరి ఎవరి కొరకు కనిపెట్టవలెనా, మరి ఒకరికొరకు కనిపెట్టవలెనా అని ఆయన అడుగుటకు శిష్యులను పంపాను. ప్రియులారా, ఈ వచనం అతని జీవితంలో ఒక నల్లటి మచ్చ అని మనం అనుకోవచ్చు. కాని నల్లటి మచ్చని మనమేమి తోలడానికి వీల్లేదు. గాని అతను మనలాంటి స్వభావం గల నరుడే గనక అతనిలో కూడా ఒకసారి అపనమ్మకత్వాన్ని లేక అపనమ్మికను ఆయన వ్యక్తపరిచినాడు అని మనము అర్థం చేసుకోవాలి. ఇది ప్రియులారా, అది మరొక ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. చివరి అనుభవం చెప్తాను వినండి. 6వ సంగతి, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 14-29 వచనాల సారాంశం అంతా చూస్తే, రాజు చేసిన తప్పిదాన్ని ధైర్యంగా ఆ తప్పును ప్రియులారా ఎదురించిన కారణం చేత అతను హతసాక్షి అయిపోయినాడు అని మనం చూస్తాం. నీ చెప్పిన ఈ 6 వచనాలు బాప్తిసమిచ్చి యోహాను యొక్క నేపథ్యం. నేను అతను పరిచర్యగా చెప్పలేదు, ఆత్మ సంపాదకుడుగా ఎలా పనిచేశాడో వివరించలేదు, గాని అతని యొక్క నేపథ్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా వచ్చాను. దైవికమైన తల్లిదండ్రులతో పుట్టిన వాడు, ఒక అసాధారణమైన పుట్టుకు పుట్టినటువంటి వాడు, అతని పుట్టుకతోనే దైవాత్మ కలిగినటువంటి వాడు. ప్రియులారా, అతను యేసుక్రీస్తు కంటే ముందు వచ్చి ఆయన వస్తున్నాడు అని చెప్పడానికి ఆగమన దూత అయిన వాడు, మనలాంటి నరుడుగా తనలో ఉన్న అపనమ్మకాన్ని వ్యక్తపరిచినటువంటి వాడు, చివరకు దేవుని కొరకు మరణించినటువంటి వాడు. అయితే ప్రియులారా, ఈ వచనాలు అన్న మనం ఏమి అన్వయించుకోవచ్చును అని అంటే, చివరి వచనం ఎవరికి అన్వింపకొస్తుందో చెప్పలేదు, గాని వారైతే ధన్యజీవులే. చివరి అనుభవం ఎవరి అనుభవంకి వస్తుందో చెప్పలేదు, గాని వారు చాలా ధన్యజీవులే. ఆయన కొరకు అసాక్షులైపోయేటువంటి మెట్టు. కాని మిగిలినటువంటి 5 అనుభవాలు మన జీవితంలో చోటు చేసుకునేవే. అయితే మీరు అనొచ్చు, అన్న నేను పుట్టినప్పుడు దైవికమైన తల్లిదండ్రులకు పుట్టలేదు కదా అంటారేమో. శరీర సంబంధమైన నీ పుట్టుకకు వినండి ప్రియులారా, దైవికమైన తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా దేవుని కుటుంబంలో నీవు పుట్టడానికి దైవ సంబంధమైనవే నీకు ఉపయోగించబడ్డాయి. దేవుని కుటుంబంలో దేవుని కుమారుడిగా కుమార్తెగా చేయబడ్డావనంటే దేవుని వాక్యం దేవుని ఆత్మ నీ లోపల పనిచేయకపోతే నీవు గాని నేను గాని దేవుని కుటుంబంలో పుట్టుండే వాళ్ళం కాదు కదా. మరొక సంగతి, మనం దేవుని కుటుంబంలో పుట్టడం ఇది ఒక అసాధారణమైన పుట్టగా నీలాంటి వాడు దేవుని కుటుంబంలో పునర్జన్మ అనుభవంతో ఉండవలసిన వాడేనా? అసలు పుట్టడానికి ఏమైనా ఉందా దేవుని ఇంట్లో? దేవుని తండ్రి అని పిలవడానికి మనం ఏమైనా పనికొస్తామంటారా? అలాగనే ఎఫెసి పత్రిక 1:13 ప్రకారం, గలతీ పత్రిక 3:2 ప్రకారం మన దేవునింట్లో పుట్టగానే దేవునాత్మను గలవ్యక్తులుగానే దేవుడు పుట్టించినాడు. దేవునాత్మ కలిగిన పిల్లలుగానే దేవుడు పుట్టించాడు. అలాగనే ప్రియులారా, ఈ భూమి మీద మనం అందరము క్రీస్తు ఆగమన దూతలమే. బాప్తిస్మించి యోహాను అతని మొదటి రాకడ కొరకు ఆగమన దూత అయితే, ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఆయన రెండవ రాకడ కొరకు ఆగమన దూతలం. రాజు వస్తున్నాడు, మార్గాలు సరళం చేయండి అని అరిచిన బాప్తిస్మించి యోహాను ఎంతో ఇగో రాజు వస్తున్నాడు, రాజ్యం వచ్చేస్తుంది అని అరవలసిన మనము ఏమి తేడా లేవు. ఆయన ఆగమన దూతే, మనమును ఆగమన దూతలమే. ఆయన ఎలాగ అపనమ్మికలను అప్పుడప్పుడు ఇవ్వండి మనమెలా వ్యక్తపరుస్తామో, ఆయన కూడా తన జీవితంలో ఒకసారి తన అపనమ్మకత్వాన్ని అపనమ్మికను ఆయన వ్యక్తపరిచాడు అనే మాట మీరు గమనించాలి. చివరి పోలిక మనకు వస్తుందో లేదో చెప్పలేదు గాని ప్రియులారా, అత్సాక్షులైపోవడం పైన 5 అనుభవాలు మన జీవితంలో చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికీ అనుభవాలు మన జీవితంలో ఉన్నాయి, అనుమానమే లేదు. దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత దేవుని కుటుంబంలో పుట్టాము. పాప స్వభావం చేత, భయంకరమైన వేషధారణ చేత, భయంకరమైనటువంటి పాప ఇచ్చల చేత బ్రతికిన మనం దేవుని కుటుంబంలో పునర్జన్మ పొంది లోపలికి వచ్చాం. ఇది సూపర్ నేచురల్, ఇది మన వల్ల జరిగింది కాదు. ప్రియులారా, దేవుని ఆత్మనే కలిగి ఉన్న దేవుని పిల్లలమైనా మన జీవితంలో ప్రియులారా ఆయన ఆగమన దూతలమైతే మనం కూడా అప్పుడప్పుడు అపనమ్మకాల్ని మనం వ్యక్తపరిచే అవకాశాలు మనకు ఉన్నాయి. కనుక ఈ సమాంతరపు నేపథ్యాన్ని కొంచెం మీ మనసులో ఉంచుకుని ప్రియులారా, ఇప్పుడు ఆయన ఆత్మల సంపాదన పనిలో ఎలా ఉన్నాడో నేను మీకు వివరిస్తాను. దీని కొరకు యోహాను సువార్త 1 మీ ముందు ఉంచుకోవాలని మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. యోహాను సువార్త 1 మీ ముందు ఉంచుకోండి. యోహాను సువార్త 1 మీ ముందు ఉంచుకుంటే ఆత్మల సంపాదన పనికి మార్గదర్శి మొదటి వాడైన బాప్తిస్మించి యోహాను దగ్గర నుంచి కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు నేర్చుకుందాము. ఈ పాఠాలని జీవితానుభవంలో లేకపోతే నువ్వు చచ్చే వరకు ఒక ఆత్మను సంపాదించడానికి పనికిరావు, నీ వల్ల అవ్వదు. ప్రియమైన స్నేహితులారా, కనుక మొదటి అనుభవం జ్ఞాపకం చేస్తాను, వినండి. మొదటి అనుభవం ఏంటంటే దేవుని యొక్క పిలుపుకు విధేయత చూపినవాడు. హీ ఒబేయిడ్ గాడ్స్ కాల్ అండ్ కమిషన్. దేవుడిచ్చిన పిలుపుకు, దేవుడిచ్చిన పనికి అతను విధేయత చూపినవాడు. అందుకే ఆయన గురించి యోహాను సువార్త 1 ఏమి రాసిందో చదువుతాను చూడండి ప్రియులారా. కమిషన్డ్ కాల్డ్ అన్నాను చూడండి, దేవుని చేత పిలవబడి దేవుని చేత అధికారపూర్వకమైన ఒక పని అప్పగించబడిన వాడు. చూడండి 5:6 దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. హీ వాజ్ సెంట్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి పంపబడిన వాడు ఆయన, ఒక ప్రత్యేకమైన పని కొరకు పంపబడిన వాడు. ఆ మాట యోహాను సువార్తలో రాశాడు గాని బాప్తిస్మించి యోహాను తన నోరారా చెప్పాడు కూడాను. చూడండి ఎలా చెప్పాడు, యోహాను సువార్త 1 మీరు కూడా చదువుతున్నారు 33 33 చూడండి. నేను ఆయనను ఎరుగునైతిని గాని నేలలో బాప్తిస్మించుటకు నన్ను పంపిన వాడు
నీవు ఎవరి మీద ఆత్మ దిగివచ్చుట నిలుచుట చూచుటవో ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసమిచ్చేవాడని నాతో చెప్పాను. ఈ వచనంలో బాప్తిసమిచ్చే యోహాను అంటున్నాడు, నన్ను పంపినవాడు. నేను ఎవరినో తెలుసా? నేను పంపబడిన వాడని. నాకొక పిలుపు ఉంది, నాకొక పని ఉంది, దేవుడే నన్ను పంపినాడు, దేవుడే నన్ను పంపాడు. ఈ రోజున ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ రోజున సేవకులు మాత్రమే పిలవబడి పంపబడిన వారు కాదు, క్రైస్తవుడైన ప్రతి వాడు దేవుని చేత పిలవబడిన వాడే, క్రైస్తవుడైన ప్రతి వాడు దేవుని చేత పంపబడిన వాడే. ఎలానో అర్థమయ్యేలా చెప్తాను. అది చెప్పే ముందు మరి యేసు ప్రభు ఎవరు అంటే ఆయన పంపబడిన వాడే. ఆయనే తన నోరారా చెప్పాడే మాట చదువుతాను చూడండి. ఇదే యోహాను సువార్తలో మీ కొరకు చదువుతున్నాను, 17:18 చూడండి. యోహాను సువార్త 17:18 యేసయ్య అన్నారు, తండ్రి నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పంపబడిన వాడు. మిత్రులారా, మరి మనమెవరం? మనము పంపబడిన వారమే. నువ్వు ఆడపిల్లవైనా మగపిల్లాడివైనా, నువ్వు సేవకుడివైనా సాధారణ విశ్వాసివైనా, నీవు కూడా దేవుని పిలుపును కలిగి దేవుని చేత పంపబడిన వ్యక్తివే. నే చెప్పలా, యేసు ప్రభు చెప్పినాడు ఈ మాట. ఇదే 18 మళ్ళీ చూడండి, యోహాను సువార్త 17:18 నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు నేను పంపితిని. తండ్రి నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము వారిని నేను కూడా లోకానికి పంపించాను. వీళ్ళు సెంట్ అవుట్ పీపుల్, నేను పంపబడిన వారు వీళ్ళంతా. ఈ మాటే ప్రభు పునరుత్థానుడైన తర్వాత కూడా చెప్పినాడు ఈ మాట. చదువుతాను చూడండి, యోహాను సువార్త 20 రాసుకోండి, 20:21 చదువుతున్నాను. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. సహోదరుడా, ఎవరి మధ్యలోనికి దేవుడు నిన్ను పంపాడో నీకు అక్కడ పని ఉంది. నువ్వు పిలవబడి పంపబడ్డావు, నీకు అక్కడ పని ఉంది. అక్కడ ఉన్న ఏకైక పని అది ఆత్మల సంపాదన పని. ఒక కుటుంబంలోనికి కోడలి పిల్లగా పంపించాడా, లేక కుటుంబంలోకి నిన్ను అల్లునిగా పంపించాడా, లేక ఒక ఉద్యోగ స్థలానికి ఒక ఉద్యోగిగా పంపించాడా, లేక ఒక వ్యాపార స్థలానికి వ్యాపారస్తుడిగా నిన్ను పంపించాడా, లేక విద్యార్థిగా ఒక యూనివర్సిటీకి పంపించాడా, ఒక సేవకునిగా ఒక గ్రామానికే నిన్ను పంపించాడా, లేక ఒక చిన్న పనివానిగా ఒక ఇంటిలోనికే పంపించాడా, ఒక వ్యవసాయదారుడిగా నిన్ను లోకంలో ఉంచాడా, ఒక రైతు కూలీగా నిన్ను ఉంచాడు. ఏదన్నా కానివ్వండి, యూఆర్ సెంట్ వన్, నీవు పంపబడిన మనిషిని. ఆత్మల సంపాదకులు ముందు వారు ఎరిగేదేంటో తెలుసా? మేము దేవుని చేత పంపబడిన వారం, మేము దేవుని చేత పంపబడిన వారం. ప్రియులారా వినండి, నయమానీంతకు చేరిన ఆ ఇశ్రాయేలు చిన్నది, నేను పంపబడిన దారిని ఎరిగింది కనుకనే. వినండి ప్రియ, ఇశ్రాయేలు దేవుణ్ణి, ఆ దేవుని ప్రవక్తను నయమానీంతలో పరిచయం చేసేసింది. బబులోను దేశానికి పంపబడినటువంటి యవనస్తులు దానియేలు కూడా, మేము దేవుని పక్షంగా ఉండవలసిన మనుషులు, ఈ దేశానికి పంపబడ్డామని గమనించి వారు దేవుని కొరకు సాక్ష్యార్థంగా నిలబడ్డారు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున నీవు దేవుని పిలుపును కలిగి దేవుని చేత పంపబడిన మనిషివని, నీకంటూ ఒక పని ఉందని విధేత చూపడం నీకు చేతనగునా? ఇది నా మొదటి మాట, అంతకంటే ఎక్కువ చెప్పలేను. రెండో సంగతి చెప్తాను చూడండి. రెండవ సంగతి ఏమిటి అంటే, ఇదే బాప్తిసమిచ్చి యోహాను తన పని ఒక ప్రత్యేకమైన పని కలిగిన వాడు, ఆ పనిని వివరించగలడు కూడాను. హీ కెన్ స్పెసిఫై ఈ స్పెషల్ టాస్క్. తనకున్న ప్రత్యేకమైన పనిని ఎవరైనా అడిగితే వివరించగలడు కూడా, అనుకు బెనుకు లేకుండా చెప్పగలడు. ఏ పని మీద తనున్నాడో ఆ పనిని చెప్పగలడు. ప్రియారా, ఇలా ఉదాహరిస్తాను వినండి. యెరూషలేము నుంచి కొందరు పరిసయ్యులు ప్రియారా యోర్దాను నది దగ్గర పంపించారు. అతనెవడో బాప్తిస్మాలు ఇస్తున్నాడు, అతనేదో బోధ చేసేస్తున్నాడు, కొంచెం అడిగి తెలుసుకోండి అతనెవరని డిప్యూటేషన్ మీద కొంతమందిని పంపించారు. ఆ డిప్యూటేషన్ మీద వచ్చినటువంటి వారు అడుగుతున్నారు ఇట్లా, చదువుతాను చిన్న యోహాను సువార్త మొదట అధ్యాయం 19 నుంచి, నీవు ఎవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను యొద్దకు పంపినప్పుడు అతనిచ్చిన సాక్ష్యం ఇది, అతడు ఎరుగనక ఒప్పుకొనెను క్రీస్తును కానని ఒప్పుకొనెను, కాగా మరి నువ్వు ఎవరు, నీవు ఏలీయావా అని అడిగితే అతడు కానని అనెను, నీవు ఆ ప్రవక్తవా అని అడుగుగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు అంటున్నారు, నువ్వు ఎవరు, మమ్మల్ని పంపిన వారికి మేము ఉత్తరం గనుక నిన్ను గురించి నువ్వు ఏమి చెప్పుకొనుచున్నావు అని అతను అడిగిరి. అందుకు అతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకరి శబ్దమును అనేను. నేను ఒక శబ్దాన్ని, నేను ఒక వాయిస్ వినండి వినండి ప్రియులార, ఒకరి శబ్దాన్ని ప్రియులార, ఎవరి శబ్దాన్ని వినువు, నేను దేవుని శబ్దాన్ని, దేవుని ఈ కుమారుడైన ఆ యేసుక్రీస్తు శబ్దం ఆయన. ఇలాంటి ప్రియమైన స్నేహితులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తాం, అతని యొక్క పని ఏమిటో అతను బాగా ఎరిగిన వాడు గనక ప్రశ్నించినటువంటి వారికి స్పష్టంగానే చెప్పాడు. ఈ రోజున భూమి మీద క్రైస్తవులంగా నీ పనేమిటి, నీ పనేమిటి అంటే సెక్యులర్ వరల్డ్ లో ఉద్యోగం చేసుకుంటాము, పైసో పరకో సంపాదించుకుంటాము, భార్య బిడ్డలతో సుఖంగా తిని నిద్రపోతాము అని అంటే నీకు లోకస్తునికి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు సహోదరుడా, లేదు లేదు లేదు. నీకు లోకస్తునికి ఏమి తేడా లేదు. నీకంటూ దేవుడు ఒక స్పెసిఫిక్ టాస్క్ ఇచ్చాడు, ఆ పనితో నువ్వు గమనించి ఆ పనిలో ఉండాలి. ఎవరైనా దేవునిలో నీకేం పని అని అంటే దేవునిలో నీ పనేదో చెప్పాలి. మీకు ఆ విషయం చెప్పన, ప్రపంచంలో నిరుద్యోగం ఉంటుందేమో గాని దేవుని రాజ్యంలో నిరుద్యోగాలు లేవు. ఇక్కడ బుడ్డలు ఉద్యోగాలు ఉన్నాయి, పరిచారకుడుగా ఉండే ఉద్యోగం ఉంది, బైబిల్ వాక్యమును బోధించే ఒక బోధకుడిగా ఉద్యోగం ఉంది, సంఘాన్ని కాపలా కాసే కాపరిగా ఉద్యోగం ఉంది, సువార్తను సంఘం నుంచి బయటకు వెళ్లి చెప్పి ఒక సువార్తగడు ఉండడానికి ఉద్యోగం ఉంది, ఉపకారాలు చేసేవాడవా ఉపకారం చేసే ఉద్యోగం ఉంది, దాన ధర్మాలు చేసేవాడవా దాన ధర్మాలు చేసే ఉద్యోగం ఉంది, ఆదరించగలవా ఆదరించే ఉద్యోగం ఉంది, ఓదార్చగలవా ఓదార్చే ఉద్యోగం ఉంది, హెచ్చరించగలవా నువ్వు హెచ్చరించే ఉద్యోగం ఉంది. దేవుని సంఘములో దేవుని రాజ్యములో నిరుద్యోగాలు లేవు. There is no unemployment in the kingdom of God. అయితే ఒక ప్రశ్న, ఇంతకు నీకు ఉద్యోగం వచ్చిందా? లోకంలో వచ్చిందిలే నీకు ఒక ఉద్యోగం. హాస్పిటల్లో పనిచేసుకుంటున్నావో, ఒక స్కూల్లో పనిచేసుకుంటున్నావో, లేకపోతే ఆఫీసులో పనిచేసుకుంటున్నావో, లేక వ్యాపారంలో పనిచేసుకుంటున్నావో, చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఏదో ఉద్యోగం వల్ల ఉంది నీ బతుకు. కానీ దేవుని రాజ్యంలో నీ ఉద్యోగం ఏంటి? నీకేదో ఉద్యోగం ఇచ్చాడు ఆయన, నువ్వు జాబ్ చాక్ తీసుకోలేదు, ఆ పనిలో ఉండడానికి మనసు లేదు. అందుచేతనే ప్రియులారా, నీ ఉద్యోగము అర్థం కావడం లేదు, నీ ఉద్యోగంలో నువ్వు చేయవలసిన విధులు నీకు అర్థం కావడం లేదు, ఈ ఉద్యోగంలో నీకున్న పరుదులు నీకు అర్థం కాలేదు, నీ ఉద్యోగంలో నువ్వు చేయవలసిన పని యొక్క జీతమింద నీకు అర్థం కాలేదు, అందుకే ఈ పనిలో నువ్వు లేవు అని చెప్పడానికి నేనేమీ మొహమాట పెట్టడం లేదు. మీరు ఇక్కడ ఉన్నారా? అర్థం చేసుకోండి ప్రియులారా, మొదటి మాట బాప్తిస్మ ఇచ్చే యోహానైతే తన పిలుపు తన పనికి విధేయుడు, రెండవ మాట తన పనిని చాలా స్పష్టంగా వ్యక్తీకరణ ఆ పని ఇదే అని చెప్పగలడు. ఆయన పని ఏదో చెప్పాడు. ఇంతకీ శబ్దం ఏమిటి అంటే, శబ్దముగా నేను వినబడతాను మనుషులకి, నేను కనబడను. శబ్దముగా నేను మనుషులకు వినబడతాను, నేను మనుషులకు కనబడను. ప్రియులారా, మనుషులకు ఎలాగ బాగా వినబడొచ్చో ఒక ఆయన ఏమన్నాడు అంటే, నువ్వు పలికిన మాటల కంటే నువ్వు జీవించిన జీవిత విధానం 10 రెట్లు ఎక్కువగా మనుషులకు వినబడుతుందట. మనం ఏమనుకుంటామంటే మనం అరిచి చెప్తే వాళ్ళకి వినబడుతుందని. లేదు లేదు ప్రియులారా, నువ్వు అరిచి చెప్తే అర్థమయ్యేది ఒక ఎత్తు అయితే, నీ జీవితం కనబడితే 10 రెట్లు వాళ్ళకి ఎక్కువ వినబడుతుంది. నీ జీవితం మనుషులకు ఏమైనా వినబడుతుందా అనేది ఎవరికి వాళ్ళమే ఆలోచించుకోవాలి. మరి ఆత్మల సంపాదకుని యొక్క మాదిరిలో వినండి, అతని పిలుపు, అతని పని, దానికి లోబడని జీవితం కలిగిన వాడు బాప్తీసమిచ్చి యోహాను. రెండవ మాట, ఆయన పని ఏదో అతను ఎరిగిన వాడుగా దాని వివరణ ఇవ్వగలిగిన వాడు బాప్తీసమిచ్చి యోహాను. ఇంకా నేను చెప్పలేను, మూడవ సంగతి చెప్తాను చూడండి. మూడవ సంగతి ఏమిటి అంటే, ఆయన ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేసిన వాడు. హీ ఇంట్రడ్యూస్డ్ ఏ వండర్ఫుల్ పర్సన్. ఎవరిని పరిచయం చేసినాడు ఆయన? ఆయన పరిచయం చేసింది ఎవరని చూపిస్తాను రండి ప్రియులారా. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూడండి 26-27 వచనాల్లో ఒక వ్యక్తిని ఇలా పరిచయం చేస్తున్నాడు. ఏమని పరిచయం చేశాడో మీ కొరకు చదువుతాను చూడండి. యోహాను, నేను నీళ్లలో బాప్తీసి విచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పులు వారిని విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. ఈ మాటలో ఏమని చెబుతున్నాడో తెలుసా ఆయన? నేనైతే యోగ్యుడిని కాను. ఆయన వినండి ప్రియమైన స్నేహితులారా, ఆయన ఆయన మీ మధ్యలోనికి వచ్చాడు, మీ మధ్యలోనే ఉన్నాడు, మీరు ఆయన ఎరగరు అని చెప్పి ఆయన కూర్చున్నటువంటి ప్రసంగం ఆయన మొదలుపెట్టి పరిచయ పలుకులు మొదలుపెట్టి ఇట్లా అన్నాడు. 29 వచనం చూడండి, ఇది మొదటి పరిచయం చదువుతున్నాను. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. యేసును ఈ లోకమునకు బాప్తీసమిచ్చి యోహాను చేస్తున్న పరిచయ పలుకుల్లో మొదట మాట లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. ఈ మాటే తన దగ్గర శిష్యులు కూడా చెప్పారు, ఒరే బాబు మీరు నాతో ఉండవలసిన వారు కాదు, ఆయన వెనక ఉండాలి అని ఆ యేసును చూపిస్తూ ఏమన్నాడు చూడండి. మళ్ళీ 36 వచనం చదువుతున్నాను, అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. ఈ దేవుని గొర్రె పిల్ల ఆయన, మీరు వెంబడించవలసింది ఆయననే అని ప్రియులారా యేసును దేవుని గొర్రె పిల్లగా పరిచయం చేశాడు. ఇది మొదటి పరిచయం. రెండో పరిచయం చదువుతాను చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం 30 వచనంలో, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటివాడు. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి పరిచయ మాటలు. మొదటి మాట, ఆయన ప్రముఖుడు, ప్రీ ఎమినెంట్ వన్, ఆయన ప్రాముఖ్యమైన వాడండి, సృష్టిలోని అతి ప్రాముఖ్యమైన వాడు ఆయన అన్నాడు. రెండో మాట ఏమంటే, నాకంటే ముందటివాడు, నేను ఆయన కంటే 6 నెలల ముందు శరీరంతో ఈ లోకంలో పుట్టాను గాని ఆయన నాకంటే ముందటివాడు అంటే ఆయన ఎటర్నల్ వన్, ఆయన నిత్యుడు. అతను నిత్యుడు, దేవుని గొర్రె పిల్ల, ప్రముఖుడు, నిత్యుడు అని యేసును పరిచయం చేస్తున్నాడు. ఇంకా చెప్తాను చూడండి ప్రియులారా, 32 వచనం చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం 32 వచనంలో, మరి యోహాను సాక్షినిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశము నుంచి దిగువచ్చుడు చూచితని ఆత్మ ఆయన మీద నిలిచెను. ఈయన ఎవరో తెలుసా? ఎనాయింటెడ్ వన్, దేవుని ఆత్మ అతని మీద నిలిచింది. ఇశ్రాయేలు చరిత్రలో అభిషేకించబడిన వాడు ప్రవక్త అయితే ఈయన ప్రవక్తే, ఇశ్రాయేలులో అభిషేకించబడిన వాడు యాజకుడైతే ఈయన ప్రధాన యాజకుడే, ఇశ్రాయేలీల యొక్క నేపథ్యంలో అభిషేకించబడిన వాడు రాజు అయితే ఈయన రాజే, ఈయన మీద దేవునాత్మ నిలిచి ఉంది కనుక ఈయన అనాయింటెడ్ వన్, ఈయన క్రీస్తు, ఈయన మెస్సయ, ఈయన అభిషక్తుడు అన్నాడు. అలాగ యేసును లోకమునకు పరిచయం చేశాడు. దేవుని గొర్రె పిల్ల, ప్రముఖుడు, నిత్యుడు, వినండి ప్రియమైన స్నేహితులారా, ఆయన అభిషక్తుడు. ఈ రోజున ప్రియులారా, ఆత్మల సంపాదకులు యేసును ఇలానే పరిచయం చేయాలి. నేను నమ్మిన యేసు, నేను మీకు ప్రకటిస్తున్న యేసు ఎవరో తెలుసా? మన పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల, ఆయన మనందరి జీవితంలో ప్రముఖుడు, ఆయన యుగ యుగాలు ఉన్నవాడు, నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు ఉంటాడు కూడా అని చెప్పాల్సినటువంటి మాట. ఆయన అభిషక్తుడు సుమా, అభిషక్తుడు ఆయన, ప్రవక్తగా నీకు కావలసిన బోధ చేస్తాడు, ప్రధాన యాచకుడుగా నీ కొరకు విజ్ఞాపన చేసే మధ్యవర్తి ఉంటాడు, రాజుగా నీ జీవితాన్ని ఏలుతాడు అని యేసును లోకములకు పరిచయం చేయాలి. కానీ ఈ రోజున ఆత్మల సంపాదన ప్రియుల పనిలో లేని వారు యేసును పరిచయం చేయటమే చేత కావడం లేదు. యేసును మనం ఎలా పరిచయం చేస్తున్నామనంటే, యేసు ప్రభు నమ్ముకో, నీ జబ్బులు తగ్గుతాయి, నీ అప్పులు తీరుతాయి. యేసు ప్రభు నమ్ముకో, నీ విలు కడతావు చూడు. యేసు ప్రభు నమ్ముకో, నీకు పిల్ల పుడుతుంది చూడు. ప్రియులారా, ఇదా యేసును పరిచయం చేయటం. యేసు ప్రభు ఏమైనా నీ జబ్బులు తగ్గించడానికి సచ్చి డాక్టరా? యేసు ప్రభు ఏమైనా నీకు డబ్బులు ఇవ్వడానికి బ్యాంక్ క్యాషియరా? యేసు ప్రభు ఏమైనా నీ తోడుకుండడానికి ఒక ఎవరి పోలీసు వాడా? యేసు ప్రభు నీ ఇల్లు కట్టివ్వడానికి ఒక బేల్దేర్ పనివాడా? వినండి ప్రియులారా, ఈ రోజున యేసును సరిగా పరిచయం చేయలేదు మనం. మనమే సరైన ఆత్మల సంపాదకులు కాలేకపోయాం. ఈ విషయాన్ని మనం ఒప్పుకోవలసిన అవసరం ఉందని మీ సహోదరునిగా మనం చేస్తున్నా. నేరుగా మీ మొక్క మీద అడగనివ్వండి, నువ్వు యేసును పరిచయం చేసే అవకాశాలు వెతికి ఎవరికైనా యేసును పరిచయం చెయ్యాలనుకున్నప్పుడు ఏమని పరిచయం చేస్తున్నావు? నీకే తెలుస్తుంది. నేను ఎక్కువ వివరించలేను, నేను మీ మీద నేరారోపణ కూడా చెయ్యలేను. మీరు ఆలోచించాలని ప్రేమతో మీ సహోదరునిగా నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. ఇది బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర ఉన్న ఒక మంచి అనుభవం. ఒక గొప్ప వ్యక్తిని చాలా గొప్పగానే పరిచయం చేశాడు. సరే, నాలుగో సంగతి చెప్తాను చూడండి. నాలుగో సంగతి ఏంటంటే, ఆయన ఒక మహిమకరమైన సువార్తను ప్రకటించాడు. వ్యక్తిని అలా పరిచయం చేసి ఒక మహిమకరమైన ప్రసంగాన్ని ఆయన వినిపిస్తున్నాడు. ఆయన ప్రసంగంలో ఉన్నది రెండే రెండు కీలకమైన విషయాలు ప్రియులారా, జ్ఞాపకం చేస్తాను వినండి. ఏమిటి రెండు ప్రాముఖ్యమైన విషయాలు అంటే, యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనం ప్రకారం, మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకునిపోవు దేవుని గొర్రె పిల్ల. ఇస్రాయేలీలుగా మీ పాపాలు మీరు తొలగించుకోవడానికి మీరు ఒక పని చేసేవాళ్లే అని వారి గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అనే మాట బాప్తిసమిచ్చి యోహాను వారికి ప్రసంగిస్తా ఉన్నప్పుడు వాళ్ళ గతమేదో వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి ఆ గతం? నేను చూపిస్తాను చూడండి ప్రియులారా. లేవియ కాండం ప్రియుల 16వ అధ్యాయంలో పాపం తొలగించుకోవడానికి ఆనాటి ఇస్రాయేలీ ప్రజలు పాప ప్రాయశ్చిత్తార్థ బలిని చేయాలి. లేవికాండ 16 అధ్యాయం నోట్ చేయండి, మళ్ళీ చదవండి. లేవికాండ 16వ అధ్యాయంలో ఒక రెండు మేకపిల్లలను గొర్రెపిల్లలను ప్రధాన యాజకుందరు తీసుకుని వస్తే అందరి పాపములను కూడా ఒక గొర్రె పిల్ల మీద మోపుతాడు, మరో గొర్రె పిల్లను మేక పిల్లను అరణ్యములోనికి యవనస్సుల ద్వారా వదిలేస్తాడు. వదిలివేయబడిన గొర్రె పిల్ల ఒకటి, బలి కావలసిన గొర్రె పిల్ల ఒకటి, ఆ రెండు గొర్రెల పిల్లల మీద ఈ పనులు చేయడానికి ముందుగా చీటీలు వేస్తాడు. దేని మీద ఏ చీటీ వస్తుందో ఆ పని చేస్తాడు యాజకుడు. బలివ్వాలా బలిస్తాడు. అజాజేలను వచ్చిందా, ఇది వదిలివేయ పెట్టబడవలసిన మేకపిల్ల గొర్రె పిల్ల గనక వదిలించేస్తాడు. ఒక పశువు మనుషులందరి పాపం కొరకు బలి అవుతుంది, మరి ఒక పశువు వారందరి పాపాన్ని అరణ్యంలోనికి దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంది, మళ్ళీ రాదు వెనక్కి. ప్రియమైన సోదరి శ్రీతులారా, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు ఆనాటి యూదుల మనసులోకి వచ్చేది ఏంటో తెలుసా? బలైన మేక పిల్ల ఏమిటి, మోసుకుని వెళ్లేదేంటి? బలైన గొర్రె పిల్ల ఏమిటి, మోసుకుని పోయే గొర్రె పిల్ల ఏంటి? ఆ రెండు ప్రభువైన యేసుక్రీస్తే. మనుషులందరి పాపము కొరకు బలైన వాడు ఆయనే, మనుషులందరి పాపములు కూడా మోసుకుని పోయేవాడు కూడా ఆయనే. ప్రియులారా, ఈ రోజున ఆ ప్రభువుని సరిగా నమ్మడం మనకు చేతనవుతుందా? అలాంటి ప్రభువుని మనం ఇతరులకు మన సందేశాల్లో వినిపిస్తున్నామా? చెప్పండి, నీ పాపములకు బలైన వాడు, నీ పాపములు నీకు దూరంగా మోసుకుని పోయినటువంటి వాడు ఆయన, మళ్లీ నీ పాపాలు నీ దగ్గర తెచ్చిపెట్టేవాడు కాదాయన అని చెప్పి ప్రియులారా, పాప క్షమాపణ విషయమై నిశ్చయత కలిగినట్లుగా మనమేమన్నా మన సందేశాలు వినిపిస్తున్నామా? కనుక రండి, బాప్తిసం ఇచ్చి యోహాను తన మెసేజ్ లో ఇవ్వండి ఫస్ట్ టాపిక్ పాపములు మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్లే అతని ప్రసంగమున మొదటి అంశమైతే, రెండో అంశం చదువుతాను చూడండి 32వ వచనం, మరి యోహాను సాక్షి చుచ్చు ఆత్మ పావురం వలె ఆకాశము నుంచి దిగవచ్చును చూచితని ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయన ఎరుగునైతిని గాని నేలలో నేను బాప్తిసమిచ్చుటకు నన్ను పంపిన వాడు నీవు ఎవరి మీద ఆత్మ దిగవచ్చు నిలుచుట చూచితువో ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పాను. ప్రియమైన స్నేహితులారా, ఆయనే దేవుని కుమారుడు అని నాతో చెప్పాను. ఇప్పుడు నేను మీకు నేలలో బాప్తిసమిస్తున్నాను, నా మెసేజ్ వినండి. ఈ దేవుని కుమారుడు మీకు ఆయన ఆత్మతో బాప్తిసమిస్తాడు, పరిశుద్ధాత్మలో బాప్తిసమిస్తాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం ఈ భూమి మీద పవిత్రంగా జీవించడానికి ఉపయోగపడుతుంది. పాప క్షమాపణ కొరకు దేవుని గొర్రె పిల్ల, పవిత్రమైన జీవితం కొరకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము ఈ ఒక్క వ్యక్తి వల్ల జరుగుతుంది. సుమా ఆయనే లోక పాపలు మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల, ఆయనే ఆత్మలో మీకు బాప్తిసమిచ్చేవాడని ఆ యేసును బాగా పైకెత్తుతూ అతని సందేశాన్ని వినిపిస్తున్నాడు. వినండి, ఆత్మల సంపాదకులంగా ఈ రోజు మన సందేశాల్లో ఎవరిని బాగా పైకెత్తుతున్నాం? విచారంతో బాధతో చెప్పాల్సి వస్తుంది. కొన్ని సందేశాలు మనం వింటున్నప్పుడు సందేశకుడు తన గొప్పలు చెప్పుకోవడానికే సమయం అంతా అయిపోతుంది. నేను అంతా నేనింత నేనెంత చేతునో అంటాడు. ప్రియులారా, అదేనా నీ సందేశం? వినండి ప్రియులారా, నీ సందేశంలో క్రీస్తు లేనప్పుడు నీ సందేశం అది నిష్ప్రయోజనమే కదా. వినండి ప్రియులారా, క్రీస్తును బాగా పైకెత్తే సందేశమే అది, క్రీస్తు దగ్గర నుంచి నీకు వచ్చిన సందేశం అని తెలుసుకో. కనుక బాప్తిసమిచ్చు యోహాను ఎంత మంచి సందేశాన్ని ఇస్తున్నాడో, యేసును బాగా పైకెత్తి చూపిస్తున్నాడు. మీకు ఆ విషయం చెప్పన, ఆయన పైకెత్తడం మనకు చేతనైతే జరగాల్సిన పని జరిగిపోతుందట. యేసయ్య చెప్పారు ఇట్లా. యోహాను సువార్త 12వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. యోహాను సువార్త 12వ అధ్యాయం చదువుతున్నాను 32వ వచనం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. ఆయన అనేకులను ఆకర్షించుకోవాలనంటే యేసును బాగా ఎలివేట్ చేయండి, యేసును బాగా పైకెత్తండి, యేసును బాగా పైకెత్తి చూపండి. మోషే అరణ్యములో ఆ ఇత్తడి సర్పమును పైకెత్తి చూపినట్టుగా ఈ భ్రష్టు పట్టిన లోకంలో ఈ మనుషులకు యేసును పైకెత్తి చూపుదాము. అది ఆత్మల సంపాదకుని యొక్క పని. ప్రియమైన స్నేహితులారా, తన పిలుపుకు పనికి విధేయుడు, తన పని ఏంటో తాను బాగా ఎరిగిన వాడు, అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేసినటువంటి వాడు, మహిమ కలిగినటువంటి సందేశాన్ని వినిపించిన వాడు. చివరి మాట చెప్పి నా సమయం అయింది కనుక ముగిస్తాను ప్రియులారా. చివరి మాట ఏంటో తెలుసా ప్రియులారా? ఆయన గొప్ప పంటను కోసిన వాడు, గొప్ప పంటను కోసిన ఈ సెక్యూర్డ్ ఏ రిచ్ హార్వెస్ట్. గొప్ప పంట కోశాడు. ఏమిటండి ఆయన కోసిన పంట అని మీరు అంటారా? వినండి వినండి ప్రియమైన స్నేహితులారా, ఆయన కోసిన పంట ఏంటో చెప్పన ప్రియులారా. ఆయన దగ్గర ఉన్నది ఆంద్రేయ, అలాగనే యోహాన్. ఎప్పుడైతే తన ప్రసంగం విన్నాడో, తనతో కలిసి ఉన్నటువంటి ఆంద్రేయ తన ప్రసంగం విన్నాడో, బాప్తిసమిచ్చి యోహాన్ని వదిలిపెట్టి వెళ్లి తన సహోదరుడైన పేతును కనుగొని, అన్నా మేము మెస్సయ్యను కనుగొన్నాము రా అని చెప్పి పేతును ప్రబోధంగా తీసుకుని వచ్చాడు. ప్రియులారా, పేతురు ఒక్కడే మనకు అక్కడ కనబడుతున్నాడు గాని 3.5 సంవత్సరాల తర్వాత అదే పేతురులో నుంచి పెంతకోస్తు దినమన 3000 మంది కనబడుతున్నారు. సహోదరుడా వినండి, నీ వల్ల ఒక వ్యక్తి ప్రభువులో నడిపించబడితే, ఆత్మల సంపాదన పనిలో నువ్వు ఒక వ్యక్తిని సంపాదిస్తే ఆ వ్యక్తి ద్వారా ఎంతమంది వస్తారో ఏమో నాకు తెలియదు, నీకు తెలియదు. కనీసం భారముతో ఇష్టముతో ప్రార్థనతో ప్రయాసతో ఒక వ్యక్తినైనా నీ సేవా కాలంలో సంపాదించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. జరుగుతుంది పని, గొప్ప పంటకు వస్తా. గాజా ఎడారిలో ఫిలిప్పు అనే సువార్తికుడు వీళ్ళ నపుంసకుడు అనబడిన ఒక వ్యక్తినే కలిశాడు. ఒక వ్యక్తినే కలిశాడు. ఆ నపుంసకుడు రక్షించబడి ఇథియోపియా దేశానికి వెళ్లిన తర్వాత ఇథియోపియా దేశం అంతా ప్రభు దగ్గర రావడానికి దోహదపడ్డాడు. అందుకే ప్రపంచంలో మొట్టమొదట క్రైస్తవ దేశం అనిపించుకున్న దేశం ఇథియోపియా దేశం అయ్యింది. అది కూడా ఒక నపుంసకుడు వలన. ఆ నపుంసకు నడిపించింది కూడా అపొస్తలుడేమి కాదు, ఒక సాధారణమైన సువార్తికుడే. ఈ రోజున ఈ మంట మనకు లేకపోవడం చేత ప్రియులారా, మనం ఒక ఆత్మను సంపాదించడం అది గొప్ప పని, ఆత్మ దేవుని దృష్టిలో అది చాలా విలువైన పనిని ఎరగక దాని కొరకు ఆరాటాలు మనకు తగ్గాయి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ప్రభు మహిమ కొరకు మీరు ప్రోత్సాహం కొరకు చెబుతున్నాను ఈ మాట. గతించిన ఒక ఆదివారం, మొన్న ఆదివారం కాకుండా ఆ ముందు ఆదివారం నేను ప్రియులారా అస్సాం లో ఉన్నటువంటి, తర్వాత నార్త్ ఈస్ట్ ఉండేటువంటి వారికి జూమ్ లో ప్రసంగం చేయవలసి వచ్చింది. ఆ ప్రసంగం చేయమని అడిగిన సహోదరుడు, వీళ్ళ ఆయన ఎవరో నిజంగా నాకు తెలియదు. తర్వాత ఫోటో చూస్తే అర్థమైంది ఈ తమ్ముడిని నేను ఒకసారి చూశాను అని. కానీ ఆ తమ్ముడు నన్ను పరిచయం చేసుకోవడానికి జూమ్ లో అక్కడ ఉన్నటువంటి సేవకులతో, దాదాపు ఒక 47 కుటుంబాలతో జూమ్ లో ఒక సందేశం వినిపించడం కొరకు తను పరిచయం చేసుకుంటూ చెబుతున్నాడు. అతను చెబుతూనే అతను స్వరము వణికిపోతుంది, ఏడుస్తా ఉన్నాడు. అతను చెప్తున్నాడు ఇట్లా, అన్నా హైదరాబాద్ సీఓలకు మీరు వచ్చారు, వచ్చినప్పుడు మీరు విలాప వాక్యాలు చెప్పారు, అప్పటి వరకు భయంకరమైన పాపంతో ఉండి అక్కడికి వచ్చాను, నేను మారు మనసు పొందాను, మిమ్మల్ని కలవాలనుకున్నాను గాని కలవడానికి వీలు పడలేదు, నేను కలవలేకపోయాను. తర్వాత మళ్లీ మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే మళ్లీ మిమ్మల్ని కలవాలనుకున్నాను. తర్వాత మీరు ఓల్డెన్ డీడ్కి వచ్చారు, అక్కడ వాక్యం చెప్పారు, రోమా పత్రిక మొదటి 16 వచనం చెప్పారు, ఆ రోజున నేను దేవుని సేవ కొరకు వెళ్లాలి అని నేను తీర్మానించుకున్నాను. ఈ రెండింటి మధ్య కాలం 2 సంవత్సరాలు అయ్యిందట, దేవుని సేవకు వెళ్లాలని తీర్మానించుకున్నానన్న. అక్కడ ఉండేటువంటి మా సంఘస్థులు చెప్పాను నేను దేవుని సేవకు వెళతాను అంటే, వారన్నారు నీ పోషణ ఎలాగా, ఏదైనా సంస్థ నుంచి వెళ్ళు, ఎవరైనా సేవకుల ద్వారా ఉండి వెళ్ళు అన్నారు. అలా నేను తర్జన భర్జన అవుతుండగా నేను మరో ప్రసంగం మీ యూట్యూబ్ లో విన్నాను. ఒకటి, నోవాకు దేవుడు వాడ చేయమన్నప్పుడు ఎవడు డబ్బులు ఇస్తాడో దేవుడు చెప్పలేదు, నోవా అడగలేదు, దోవ కావలసిన డబ్బులను ఇచ్చేది దేవుడే, నువ్వు అడుక్కోనక్కర్లేదని మీరు చెప్పారు. ఆ మాట తీసుకుని మా సంఘస్థులతో చెప్పాను నేను వెళ్ళిపోతున్నాను అస్సాము అని, ముస్లింస్ మధ్య పనిచేయడం వెళ్తానన్నాను. అందరూ నన్ను కేలి చేశారు. నేను నా భార్య తీసుకుని వెళ్ళినప్పుడు మాకు తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు వచ్చాయి. కానీ అన్న ఒక అద్భుతం దేవుడు చేశాడన్నా, మాకు భోజనం పెట్టడానికి ఏమి జరిగేదో తెలుసా, ఒక తాగుబోతుడు వలన మేము చాలా కాలం పోషించబడ్డాం. బాగా తాగి వచ్చేవాడు భార్య హడిలిపోయేది ఆయనకు, వచ్చి మా తలుపు కొట్టేవాడు, తిన్నారని అడిగేవాడు. మా మీద అతనికి ఎందుకు దయ పుట్టిందో మాకు తెలియదు. తినలేదంటే నన్ను నా భార్యను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వీళ్ళిద్దరికి ముందు భోజనం పెట్టు, వీళ్ళు తింటేనే తింటానని అనేవాడు. కనుక మేము అలాగా తాగుబోతుడు వలన పోషించబడ్డాం. ఇక్కడ దుంపలు గడ్డి తిని బతుకుతున్నాం, కానీ సేవ బాగా చేస్తున్నాం. నేను ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది నేను అస్సాంకి వచ్చి, ఈవిడ 17 కుటుంబాలతో మేము ఆరాధించుకుంటున్నామన్నా. ఇంకా మా సేవ పెరగాలి, పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఆ తమ్ముడు చెప్తున్నప్పుడు, ఎక్కడెక్కడ కొంతమంది సిద్ధపరుస్తున్న వారందరితో నాతో మాట్లాడించినప్పుడు నేను ప్రభువుని స్తుతించాను. ఒక వ్యక్తికి నీ చిన్న మాట ఉపయోగపడితే ఆ వ్యక్తి ద్వారా ఏం జరుగుతుందో ఏమో. చెప్పే ప్రయత్నం చెయ్యం, ప్రార్థించే ప్రయత్నం చెయ్యం, ప్రయాసతో భారమతో ఆ వ్యక్తికి చెప్పాల్సింది మనం చెప్పక, ఈరోజు ఎంతో మంది వ్యక్తులను మన కళ్ళార మనమే నరకానికి పంపిస్తున్నాము. మన కళ్ళ ముందు పెట్టె నుంచి వెళ్ళిపోతున్న రక్షణ లేని మనుషులు మా కళ్ళ ముందు పాడి కట్టబడి చితి మీద కాల్చబడ్డానికి తీసుకుని వెళ్లబడుతున్న మనుషులు, వీళ్ళందరి విషయంలో మనం జవాబుదారులమని అర్థం చేసుకుంటే నూతన నిబంధన ఆత్మ సంపాదకుల జీవితాల్లోంచి చాలా నేర్చుకోవచ్చు. ఈరోజు బాప్తిస్మిచ్చే యోహాను మనతో మాట్లాడుతున్నాడు, నేను భూమి మీద బ్రతికిన కాలం కొంచెమే గాని నా సేవ మీ తరం వరకు నిలబడింది. చూసారా, మీరు ఎంతకాలం బ్రతుకుతారో భూమి మీద, కానీ మీరు బతికింది ఎక్కువై మీ జీవిత అవశేషాలు కొద్ది రోజుల్లో అది ముగించబడితే అది యోగ్యమైన జీవితం కాదు. తక్కువ కాలమే బతకండి, మీ జీవిత అవశేషాలు కొన్ని 100 సంవత్సరాలు నిలిచినట్లుగా బ్రతకండి, అది యోగ్యమైన క్రైస్తవ జీవితం అవుతుంది. అలాంటి కృప దేవుడు మనకు మెండుగా అనుగ్రహించాలని ప్రభుకు అప్పగించుకుందాం. రేపు మరి యొక్క నూతన నిబంధన ఆత్మల సంపాదకుని గురించి నేర్చుకుంటాం, ప్రార్థన చేస్తాం. ప్రేమ గల నమ్మకమైన తండ్రి, మా ముందుకు తెచ్చిన వాక్యం కొరకు వందనాలు. మేము ఈ వాక్యం ముందు నిజముగా మేము సిగ్గుపడవలసిన వారమే. మమ్మల్ని క్షమించండి, సరిచేయండి, మమ్మల్ని పరిగెత్తించండి, త్వరపడ పరిచయనివ్వండి, ప్రేరణనివ్వండి, మా గుండెలో మంట పుట్టించండి, మీ కొరకు వాడుకునండి. ప్రభా, మరోసారి COVID-19 ఈ రోగమును బట్టి మేము అతాకుతలం అయిపోతున్నాం. మా భవిష్యత్తు మా కొంచెం కనబడడం లేదు, కానీ ప్రభా నువ్వేదో చేయబోతున్నావు, చేస్తున్నావు, చేస్తావని కూడా నమ్మి విశ్వసించి నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నాం. కృపాకార్యం చేయండి, నన్ను మమ్మల్ని వాడుకునండి, నీ మేలుతో నింపండి, దర్శించండి. యేసునామంలో స్తుతులు చెల్లించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గుడ్ ఫ్రైడే కొరకు రెండు ప్రకటనలు దయచేసి వినండి. మనం యథావిధిగా ఎప్పుడు గుడ్ ఫ్రైడేకి 11 గంటల నుంచి మనం 3 గంటల వరకు కూడుకునే వాక్యం వింటాం. ఈసారి కూడా మనం అలాగనే కలుసుకుని వాక్యం వింటాం. మీకు సందేశాలు 7 వాక్యాల మీద ప్రసంగాలు ఆడియో ఫైల్స్ వస్తాయి. ఎక్కడెక్కడ బ్రేక్ ఇవ్వాలో బ్రేక్ ఇస్తాము, ఎక్కడెక్కడ ప్రార్థన చేయాలో ప్రోగ్రామ్ లో రాసిస్తాము, తర్వాత ఎక్కడెక్కడ మీరు ప్రేయర్ చేసుకోవాలో వివరాలన్నీ మీకు అందిస్తాం. ఈ కార్యక్రమం తయారు చేయడానికి ఎంతో ప్రయాస కష్టం ఉంది, మీరు దానితో ప్రార్థన చేసి సిద్ధపడాలని కోరుతూ ఉన్నాను. మనం తయారు చేసుకునే ఆడియో ఈ ప్రోగ్రామ్స్ ద్వారా కొన్ని సంఘాల వాళ్ళు మనతో కలిసి ఇవే ఆడియోస్ విని వాళ్ళు ఆరాధనలో ఉండాలని ఆశిస్తా ఉన్నారు. వారు కూడా దీవెనకరంగా మన పని ఉండినట్లుగా మీరు ప్రార్థించండి. దేవుడు మనలను కనికరించి కృప చూపి వాడుకున్నగాక. ఆమేన్.